ఫిబ్రవరి 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 7:15 అన్ని తెలుగు ఆకాశవాణి కేంద్రాలు కలిసి మీకు అందిస్తున్న సంక్రాంతి కథోత్సవంలో ఈ రోజు భోగిమంటలు సీఎం జగన్నాథ శర్మ గారి కథానిక.
కోట్లాది అనుభూతులు, వేలాది ఆలోచనలు, వందలాది జ్ఞాపకాలు వెరసి నేనని నాకు అనిపిస్తూ ఉంటుంది. 50 ఏళ్ల తర్వాత ఎవరైనా జ్ఞాపకాలను చదువుకుంటూ ఆనందాల కోసం, అనుభూతుల కోసం ఆరాట పడతారు, వాటి కోసం పరుగులు ఇస్తారు. ఆ పరుగులో భాగంగానే నేను మా ఊరికి ప్రయాణం అయ్యాను. పండగ పూట పల్లెటూరు ఎందుకండి, అక్కడ ఏముందని అడిగింది శ్రీమతి. ఆ ఉండాలి నాన్నమ్మ తాతయ్య తప్ప చూడ్డానికి అక్కడ ఏముందని, వద్దురాడి ఉండిపోండి అన్నారు చిన్నారి. అయినా వినలేదు, ఊరికి బయలుదేరాను. కావాలనే రైల్లో చిచ్చిరిసిన ప్రయాణికుల మధ్య కూర్చుని మరీ ప్రయాణించాను. రైల్లో నన్ను ఎవరు గుర్తుపట్టలేదు, నేనే చాలా మందిని గుర్తుపట్టాను. సుబ్బారావు మాస్టర్ నమస్కరించాను. లలిత ప్రింటింగ్ ప్రెస్ యజమాని గురునాథాన్ని పలకరించాను. జనరల్ కంపార్ట్మెంట్ లో వేరు శనక్కాయలు అమ్మే నాగలసింహ కుశలం కనుక్కున్నాను. అందరిని పేరు పేరున పలకరిస్తున్నాం. ఎవరు బాబు నువ్వు? సుబ్బారావు మాస్టర్ అడిగారు. నేను ఫలానని చెప్పేందుకు సిద్ధపడి అంతలోనేమో అనుకున్నాను. నాకెందుకో చెప్పాలి అనిపించలేదు. మన ఊర్లో పండుగే పండుగ, కొత్త బట్టలు, పేకాటలు, కోడి పందాలు, సినిమాలు అని నేను అంటుంటే మరి అందుకే కదా సిటీ వాళ్ళంతా పరిగెత్తుకుని ఊరికి వచ్చేది. సిటీలో పెద్ద పెద్ద సినిమాలు ఉండొచ్చు గానీ మన ఊర్లో దేవి ట్యాక్స్ లేదా, అందులో సినిమానే సినిమా. ఒక్క మాట ఎరమడిస్తారు, ఒక పాట ఎరమడిస్తారు, ఓలమ్మోలమ్మో ఆ ఏలలో ఆ గోళ నేను తప్పలేదు బాబు అని నవ్వింది నాగలక్ష్మి. కుర్నాథానికి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఇంతలో ఎక్కడున్నావు అడిగినట్టున్నాడు చెప్పాడు అతను. ఊర్లో 6 గంటలో ఉంటాను అన్నాడు. చలిగాలి రువ్వును కొడుతోంది. బ్రిడ్జి మీదకి చేరుకుంది రైలు. తల్లి నాగావళి మీదకి వచ్చేసాం, ఇంకెంతసేపు? 1.5 గంటలో ఊరిలో ఉంటాం అంది నాగలక్ష్మి. బొడ్డు సంచి నుంచి 1 రూపాయి నన్ను తీసింది. కిటికీ నుంచి నదిలోకి విసిరి చేతులు జోడించి నమస్కరించింది. ప్రతిరోజు వేస్తావా నాగలక్ష్మి అడిగారు మాస్టర్. ప్రతిరోజు వేస్తాను బాబు, రోజుకు 2 సార్లు వేస్తాను. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు వేస్తాను, అటు నుంచి వచ్చేటప్పుడు వేస్తాను. తల్లి గంగమ్మకి దండ పెట్టి రోజుకు 2 రూపాయలు చేస్తే నన్ను చల్లగా సోతుందని నమ్మకం. గంగమ్మకు కూడా డబ్బు ఇచ్చిందా అడిగాడు గురునాథం. ఊరుకోడు బాబు అంది అవింది నాగలక్ష్మి. నాగలక్ష్మి నవ్వుతుంటే పన్ను మీద పన్ను కనిపించింది. వరజాక్షి గుర్తుకొచ్చిందప్పుడు. వరజాక్షి కూడా పన్ను మీద పన్నే నవ్వితే కనిపిస్తుంది. అది వరజాక్షి ఎవరో కాదు, సుబ్బారావు మాస్టర్ గారి అమ్మాయి. ఇంతకీ నువ్వెవరో చెప్పావు కాదు అడిగారు మాస్టర్. చెప్పక తప్పలేదప్పుడు చెప్పాను. నువ్వు ఫోటో పక్క పక్కనే ఉంటున్నా పోల్చుకోలేకపోయాను. సిటీలో ఏదో పెద్ద స్థాయిలో ఉన్నాడు కదా ఆ మనిషి, మీ నాన్నగారు చెప్పారు అన్నారు మాస్టర్. స్కూల్లో ఇంతకాడు అలా ఎంత ఇంత కాదు గురునాథం గారు, ఎగ్జామ్స్ లో కాపీ కొట్టేందుకు తీసుకొచ్చే స్లిప్పుని పావులు అంటారు కదా. ఓసారి నిజంగానే జేబులో పావు పెట్టుకొచ్చి వాచిడితే జేబులో పావు అన్నాడు ఈ అబ్బాయి. తీయంటే మీరే తీసుకోండి అన్నాడు. ఆయన తీసి పావు చూసి మోర్చిపోయాడు అన్నారు మాస్టర్. నవ్వే ఊరొచ్చేసింది అతనికి. రైలు దిగాం. వస్తాం బాబు వస్తాం అయి అని వెళ్లిపోయారు అంట. రైలు కూడా వెళ్లిపోయింది. ప్లాట్ఫారం మీద ఒక్కటే ఉన్నాను. బాగా చలిగా ఉంది. బ్యాగ్ నుంచి స్వెట్టర్ తీసి వేసుకున్నాను. సిగరెట్ బాగా అనిపించింది. ప్లాట్ఫామ్ చివరంతా నడిచి రాజు చెట్టు నీటిలో సిగరెట్ తీసి ముట్టించాను. గుండె నిండా పొగ పీల్చి వచ్చాను. చక్కగా అనిపించింది. చెట్టుకు వేలాడుతూ గబ్బిలాలు గోడ వేస్తున్నాయి, అటు ఇటు ఎగురుతున్నాయి. మనం ఈ గబ్బిలాల్లాగే ఈ రాత్రి వేళ ఎగిరికొస్తున్నాం అంది వరలక్ష్మి. పాతికేళ్ళ నాటి మాట గుర్తొచ్చింది. చెప్ప చెళ్ళు అన్నట్టయింది. ప్రేమంటే పెళ్ళేనా? నేను ప్రేమించిన పాప నీతో పారిపోయి రావాలా? ప్రేమంటే సెక్స్ అనుకుంటే ఎంతో దూరం దీనికి. ఏ చాటున్నా సరిపోతుందిగా. వరదాక్షి మాటలు కొరడ దెబ్బల పెళ్ళే. నా గురించి చాలా తప్పుగా ఆలోచించావు. నా గురించే కాదు ఈ గురించి కూడా నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. వద్దు, ఈ పారిపోవడాలు పెళ్లి చేసుకోవడాలు నచ్చం కదా, ఇంటికి పోదాం అంది వరదాక్షి. ముందుకు నడిచింది. నేను వస్తున్నది లేనిది చూడని కూడా చూడలేదు. వెళ్లిపోయింది. ప్రేమంటే ఏమిటో తెలియని వయసు, ప్రేమంటే తెగించే వయసు, ప్రేమంటే భయపడే వయసు, ప్రేమంటే రకరకాల నిర్వచనాలు ఇచ్చే వయసు. ఆ వయసులో అందాల కోసం, ఆనందాల కోసం తెగ తాపత్రయపడ్డాం. తాపత్రయపడి భయపడ్డాం, భయపడి విడిపోయాం. సిగరెట్ అయిపోయింది. ఇంటికి బయలుదేరాను. దీపిన బ్యాగ్ వేలాడుతుంటే చేతులు కట్టుకున్నాడో తగ్గాను. భోగి మధు శ్రద్ధ అవుతున్నారంట. ప్రతి మలుపులోను పిల్లలు పనికిరాని వస్తువులు సహా దొంగలు తెచ్చి గుట్టగా పోస్తున్నారు. మంటకి చందాలు ఎవరెవరు ఇచ్చింది, ఎవరెవరు ఇవ్వలేదు మాట్లాడుకుంటున్నాయి. నేతాలు గుర్తి ఒక ఇస్తారంటే ఎంతవరకు చందా ఇవ్వలేదులే, ఆయన మంటనే రానికూడదు అన్నాడు కుర్రాడు. వచ్చాడు అనుకో, ఆడి నేతాలు కాలిపోయేటట్టుగా మంటను ఆడే తగమయ్యాలి, తస్తాడు ఎనవ అని నవ్వుకున్నారు. చందా ఎంత ఇవ్వాలి కల్పించుకుని అడిగాను. మీదేవిధి కుర్రాళ్ళు అడిగాను. ఏవీధి అయితే ఎందుకు, మాది ఈ ఊరే చెప్పండి చందా ఎంత ఇవ్వాలి ప్రయత్నించాను. వాళ్ళని ఇవ్వాలి అన్నారు కుర్రాలు. 500 ఇచ్చాను. మీసాల బుచ్చిబాబు ఏం అనకండి అన్నాను. మంట దగ్గరికి రానియండి, చని కాచుకునేయండి అన్నాను. సరే గాని ఆడికి మీరేటవుతారు అడిగారు కుర్రాళ్ళు. ఏం కాను, కాకపోతే ఒక ఊరు వాడు అన్నాను. ముందుకు నడిచాను. మారాలి, మార్పు లేకుండా ఎవరిలోనూ ఎందులోనూ అభివృద్ధిని ఆశించానే అనుకున్నాను. బుచ్చిబాబుకి రేపు ఏ కుర్రాడో చెప్తాడు, మీ తరఫున ఎవరు 500 చందా ఇచ్చారని. ఆ మాటకు ముందు ఆశ్చర్యపడతాడు బుచ్చిబాబు, తర్వాత ఆలోచిస్తాడు మాట్లాడేమో. 1 హీరో మూవీ ఉదయం 11 ఆడతా రేపే రిలీజ్. పెద్ద పెద్ద పోస్టర్లు అనిపిస్తున్నారు, జనం నిలబడి చూస్తున్నారు. సూపర్ హిట్ అవుద్ది అనుమానం లేదన్నారు ఎవరో. అత్ర ఫ్లాప్ అవుద్ది అన్నారు ఎవరో. ఎవరు ఎవరది అభిమానులు గొడవ పడ్డారు. సినిమాల కోసం సినిమా హీరోల కోసం కొట్టుకోడేటర్రా ఆగలే పెద్ద చెప్పారు ఎవరో. సినిమాలు చేసుకుంటూ కోర్టులు ఆర్జిస్తూ వాళ్ళు బాగానే ఉన్నారా, మనం కొట్టి చెప్పలేం అన్నారు. నిజం అనిపించింది, అందరికీ అన్ని తెలుసు, తెలిసే సరదాగా తప్పులు చేస్తారనుకున్నాను. సినిమా సూపర్ హిట్ అవుతుందని కుర్రాన్ని తెలిసాను. రేపు మార్నింగ్ షోకి టికెట్ కావాలన్నాను, డబ్బులు ఇచ్చాను. రేపు హాల్ కాడికి వచ్చేయండి, రామశెట్టుగా నిలుచుంటాను అన్నాడు అతను. మొదటాట మన ఫ్యాన్స్ అన్నాడు. వెళ్లి రమ్మంటగా నా భుషాన్ని కలిశాడు. ఆనందం కలిగింది. 7 వయసులో 2 తరం చదువుతున్నప్పుడు కావాలనే వర్షంలో సరిచించుకొచ్చాను. నాన్న కొట్టబోయాడు, అడ్డుకున్నదమ్మ పిల్లాడు సరదా పడ్డాడు, దానికంత శిక్ష ఎందుకు అంది. నా తలొత్తి నా దగ్గరగా తీసుకుంది. జీవితం అంటే సరదాలు సంతోషాలేనరా, అల్లర్ చేయాలి ఆనందించాలి అంది నవ్వుతూ. ఇంటర్మీడియట్ లో అనుకుంటాను క్లాస్ లో లెక్చరర్ అడిగారు, పెద్ద ఇంటర్లో ఏం కావాలనుకుంటున్నావు? సరదాలు సంతోషాలు అన్నాను. నా ప్రశ్న నీకు అర్థం కాలేదు, కూర్చోవాలని చెప్పారు లెక్చరర్. నీకు జీవితం అర్థం కావట్లేదు అని అరవాలనిపించింది, కానీ అరవలేదు. ఎందుకు అరవలేదంటే అప్పుడే నన్ను మొదటిసారిగా వనగార్చి నవ్వుతూ చూసింది. పన్ను మీద పన్ను చూసింది నేను అప్పుడే. అందంగా ఉంది అనుకున్నాను, బాగుంది అనుకున్నాను. డిగ్రీ వరకు వనగార్చి ఆమె నవ్వు నన్ను వెంటనే రారమ్మని ఆహ్వానించే అనేక సాహసాలు చేయించాయి. అమ్మా నాన్న ఇంట్లో లేరు, రాత్రి నువ్వు వచ్చేయి, ఎంతక్కడ కబుర్లు ఆడుకుందాం అన్నది వనగార్చి. ఆ సంగతి కాగితం మీద రాసి ఆ కాగితాన్ని గోళీకి చుట్టి మా ఇంటి డాబా మీద చూసింది. నేను అప్పుడు అక్కడ ఆమె కోసం నిరీక్షిస్తూ నిలబడ్డాను. మా డాబా మీద చూస్తే కింద వనదాక్షి వాళ్ళ వసార కనిపిస్తుంది. ఆ వసారలో అటు ఇటు తిరుగుతూ వనదాక్షి కనిపిస్తుంది. వనదాక్షి గోళీ వస్తామన్నాను అనుకున్నాను. సరైనంతగా తలగిలేశాను. ఆ రాత్రి వాళ్ళ ఇంట్లోకి చేరాను. వనదాక్షిని తొలిసారిగా తాకింది ఆ రాత్రి. ఆమె జడ పట్టుకున్నాను, ఆమె ముఖం పట్టుకున్నాను, ఆమె కన్నను అల్లు పెట్టి చూస్తూ ఏమిటి వింతలు, చూపులు ఇన్ని వింతలుంటాయా అనుకున్నాను. ఆమెను మరింత దగ్గరగా ధైర్యంగా తీసుకోబోతుంటే తప్పించుకుంది వనదాక్షి. తర్వాత దొరికింది లేదు. ఆమె దొరకబుచ్చుకోవాలన్నదే ఆనాడు పారిపోయి పెళ్లి చేసుకుందాం అన్న ఆలోచన. ఆ ఆలోచనతోనే వరదక్షిణ రైల్వే స్టేషన్ రప్పించాను, రావి చెట్టు కింద నిలబెట్టాను. అయితే పాటిక పారలేదు. 10% సంఘటనలకి 90% ప్రతిస్పందించిన జీవితం. తప్పు చేశానని తర్వాత తెలుసుకున్నాను. వరదక్షిణ ముందు తలదించుకున్నాను. సాయి బొమ్మలు గొక్కుతోంది, వేడివేడిగా ఉంది, తాగుతున్నారంతా. నాకు ఒకటి ఇమ్మన్నాను. కొట్టు దగ్గర నిలబడ్డాను, ఇచ్చాను. అల్లంటి బాగుంది, విహ్వ లేచి వచ్చింది. మార్కెటింగ్లో మంచి వేసేసారయ్యా, మనం వేసేద్దాం అన్న చేకూరాడు. ఏసై తని కాకుండా తీసుకొస్తారు అన్నాడు యజమాని. యాదాసి భోగిమంటే ఏదంటే పెద్ద పరదా అన్నాడు యజమాని. ఆ మాట ఎవరికి చెప్పాడు ఎవరికి అర్థం కాలేదు. డబ్బులికి వెళ్ళబోతుంటే ఆగండి అన్నాడు యజమాని. మాట చూసి ఇంటికెళ్ళండి మంచి అవుద్ది అన్నాడు. దాంతో ఆగిపోయాను. వీధిలో చిన్న గొయ్యి తీశాడు కుర్రాడు. ఆ గోతులు 4-5 చిల్లర్లు అన్నది ఇచ్చాడు. గోతి చుట్టూ ముగ్గు పెట్టాడు. దొంగలని జాగ్రత్తగా పెట్టి ఫిరోసులు పోసి అంటించాడు. ఎందు దొంగలేమో అంటించిన మరుక్షణంలో ఆ చెత్తన మంటలు లేపాను. బాగుంది బాగుంది, మంట అంటే ఇది ఎర్ర మంట ఏడా తీసాం, అదృష్టవంతులం అన్నాడు యజమాని. మంటకి చేతులు జోడించి దళ్ళం పెట్టాడు. భోగి మంట చూడడానికి కూడా రాదుండాలండి అన్నాడు. ఏంటండి అన్నాడు. కదిరేనో లేదో దండబెట్టుకుని అన్నాడు బాబు అన్నాడు ఎవరో. దాంతో మంటకి దండం పెట్టి ముందుకు నడిచాను. ఎలా ప్రేమించాలో తెలిసిన వారికి ఎలా పూజించాలో తెలుస్తుంది. ఎవరన్నా సరదాలు సంతోషాలు పక్కన పెడితే నేను వరదాక్షి నిండు మనసులో ప్రేమించాను. అందుకే వేరొకరు నన్ను పెళ్లి చేసుకున్నా నేటికి ఆమెను ఆరాధిస్తూనే ఉన్నాను. మార్కెట్ వీధి నుంచి ఇంటికి వెళ్తుంటే అక్కడ గురునాథన్ కనిపించాడు. చలిమంట కాచుకుంటూ మంట దగ్గర నిలుస్తున్నాడు. అదేంటండి ఇంక ఇంటికి వెళ్ళలేదా? అరగంటలో ఊర్లో ఉంటానన్న వాళ్ళు 2-3 గంటలైనా ఇంటికి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అడిగాను. అక్కడేం బాగుండదయ్యా, కాబట్టి ఇక్కడ ఉన్నాను. వాళ్ళకి కావాల్సింది నేను కాదయ్యా, నా డబ్బు అన్నాడు గురునాథన్. కళ్ళు చెమర్చుకున్నాడు. మంట వెలుగులో అతని కన్నీరుని స్పష్టంగా చూశాను. వెళ్ళినే చూడండి గురునాథన్ గారు, చీకట్లో చూడకండి, చీకట్లో నీడలు భయపడతాయి అన్నాను. పొద్దునే తల స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఆలయానికి వెళ్ళిరండి, అన్ని బాధలు పోతాయి అన్నాను. పోతాయా, సరే అయితే అని ఇంటికి బయలుదేరి గురునాథం. నడిచి వస్తుంటే నాన్న కలిశాను. ఏంట్రా ఇంత లేదు, రైలు ఎప్పుడలాగా వచ్చింది, నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావు, అమ్మ ఒకటే కంగారు పడుతుంది అన్నారు. ఊరంతా చూసుకుంటూ వస్తున్నాను నాన్న. లేని ఊర్రా కొత్తగా చూడడానికి నవ్వాడు నాన్న. ఊరంటే అంత ప్రేమ పుట్టుకొచ్చిందే, ఎంత ప్రేమే అడిగాను. ఊరి మీద నీ ప్రేమతో చూపించు అన్నాను. ప్రేమ అన్నది ఈ చలిగాలి లాంటిది నాన్న, కంటికి కనిపించదు, అనిపిస్తావు అంతే అన్నాను. మాటలు నేర్చేవరా అన్నారు నాన్న. ఊగిపోతూ సంతోషంగా ముందుకు నడిచాను. ఆగి అనుమానంగా వెనక్కి తిరిగి చూశాను. అన్నట్టు కొరదు వాళ్ళేర్రా అడిగారు. వాళ్ళు రావన్నారు నాన్న. మీ అమ్మా నాన్న దగ్గర నువ్వు వచ్చినట్టుగా వాళ్ళ అమ్మా నాన్న దగ్గర తను వెళ్తుందేమో, ఉండిపోయి ఉంటుంది అన్నారు. లేదు నాన్న, ఆ ఊరు ఇంతకన్నా పెద్ద పల్లెటూరు కదా, వెళ్ళదు అన్నాను. పండుగ అంటేనే పల్లెటూరురా, పల్లెటూరు అంటేనే పండగ ఎప్పుడు తెలుసుకుంటారు ఏమో అన్నారు నాన్న. 2 అడుగులు ముందుకు నడిచారు. మా వీధిలో కూడా భోగి మంట వేసేశారు. పెద్దగా మండుతుంది, దాని వెలుగులో నాగలక్ష్మి చూశాను. తెలివింది నాగలక్ష్మి. అక్కడి నిప్పులను కొంచెం ముందుకు జరిపి వాటి మీద మూకుడు పెట్టి వేరుశెనక్కాయలు వేసేస్తోంది. అప్పుడే పళ్ళు పడ్డావా అడిగాను. పడాలి కదా బాబు, పొద్దున 6 గంటల మందికి కాయలు అమ్ముకోరు కదా అంది నాగలక్ష్మి. పండగ పూట ఖాళీగా కూర్చోవా, రేపు సంక్రాంతి కదా, రేపు కూకుంటాను, ఇవాళ పని తప్పదు అని నవ్వింది నాగలక్ష్మి. ఏడేడి కాయలు 2 ఎక్కువ అని గుప్పుడు శనక్కాయలు నా చేతిలో ఉంచింది. డబ్బులు ఇవ్వకపోతే వద్దండి, మా ఊరి చిన్న డబ్బులు ఇస్తావు బాబు, భలే ఊరివే అని మరీ నవ్వింది. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అమ్మ ఎదురొచ్చింది. రారా ఇంకా వీధిలో రా అంది. నా భుజం మీద బ్యాగ్ అందుకుంది. కోడలు పిల్లలు రాలేదట కదా, సర్లే నా పిల్ల నా దగ్గరకు వచ్చాడు, అదే ఆనందం అంది అమ్మ. ఇళ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు గొబ్బెమ్మలు ఉన్నాయి, చూస్తున్నాడు తెల్లవారు పాపం మేలుకొని వేశారు పిల్లలు అంది అమ్మ. అలాగేనట్టుగా చూస్తూ జాగ్రత్తగా నడుస్తున్నాను. అత్తమ్మా నీ అబ్బాయి పండగకి రాడన్నా, వచ్చాడు కదా, వనగారి గొంతు వినవచ్చింది. చూశానట్టుగా వాళ్ళింటి ముందు ముగ్గు పెడుతూ అమ్మతో మాట్లాడుతుంది వనగారి. 5 ఏళ్ళగా రాలేదమ్మా, ఈసారి కూడా వస్తాడో రాడో అనుకున్నాం, వచ్చాడు ఆఖరికి, పందెంలో నువ్వే గెలిచావు అన్నది అమ్మ. నా రాక మీద వనగారి పందెం కట్టింది, గెలిచింది అంటే తను నన్ను చూడాలనుకున్నది అన్నమాట. థ్యాంక్ యూ వనగారి అనుకున్నాను మనసులో. ఇక్కడ స్వతం సూపుగా వచ్చావు, 2 రోజులు ఉంటావేమో, ఉన్న 2 రోజులు బాధలు భయాలు పెట్టుకోమాక, సరదాగా సంతోషం గడిపే, మా ఊళ్ళో పూలు నవ్వులు ఎరగబోస్తాయి చూసి ఆనందించి ఎవరో ఎవరికో చెప్తున్నారు. ఆ మాటలు నాకు కూడా వర్తిస్తాయి అనిపించింది. అమ్మ భుజం మీద ఆప్యాయంగా చేయి వేశాను. చెప్పమ్మా ఏంటి సంగతులు అని ఇంట్లో కూడా అడిచాను. సూర్యోదయం అయింది, పండగ మొదలయ్యింది.
మీరింతవరకు సంక్రాంతి కథోత్సవంలో భాగంగా భోగిమంతలు ఏఎన్ జగన్నాథ శర్మ గారి కథానిక విన్నారు.